Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం సెప్టెంబర్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం. నేను మీ సత్యనాగేష్. ప్రతి బుధవారం మనం రకరకాల అంటే మనోబలమే మహాబలం అనే హెడ్డింగ్ మీద రకరకాల మానసిక సమస్యల గురించి, అంతేకాకుండా మానసిక సమస్యలు మాత్రమే కాదు మనసుకు సంబంధించిన అనేక అంశాల గురించి ప్రతి బుధవారం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ బుధవారం అంటే కిందటి అనే వారం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి కొంతమంది నాకు తెలియజేసిన ప్రశ్నల గురించి నేను చెప్పడం జరిగింది. అలాగే ఒకరు ఏదో ప్రశ్న వేస్తే దానికి కూడా జవాబు చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఈ వారం ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలతో రెడీగా ఉంటే నేను వాటికి వెంటనే సమాధానం చెప్తాను. మానసిక సమస్యలు, మనసు, మనోబలం వాటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వారం కూడా నేను కొన్ని ప్రశ్నలు నాకు వచ్చాయి, ఆ ప్రశ్నల గురించి నేను సమాధానం చెప్తాను. అంటే వాళ్ళు టెలిఫోన్ నెంబర్ దొరకట్లేదని అలా అని చెప్పి నాకు డైరెక్ట్గా ఈ ప్రశ్నలు పంపారు. ఆ ప్రశ్నలని నేను ఇప్పుడు మీకు వినిపించి తర్వాత నా సమాధానాలు కూడా చెప్తాను. అయితే అది ప్రారంభించే ముందుగా ఒకసారి ఫోన్ నెంబర్లు మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వింటున్న శ్రోతల గురించి ఈ ఫోన్ నెంబర్లు చెప్పడం జరుగుతుంది. మీరు ఇండియాలోనే ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వెంటనే కలుస్తుంది, వెంటనే మీరు అప్పటికప్పుడు మీరు ప్రశ్న నా జవాబు కూడా అయిపోతాయి. ఇండియాలో ఉన్న నెంబరు 9885555672 9885555672. మీరు విదేశాల నుంచి చేస్తూ ఉంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 484-364-3471. మళ్ళీ రిపీట్ చేస్తాను, 484-364-3471. సో ఈ రెండు నెంబర్లు మీరు ఏ నెంబర్కి చేసినా కూడా వెంటనే మీరు ఇప్పుడే మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఏమైనా ప్రశ్నలు మనోబలం గురించి, మనసు గురించి, మానసిక సమస్యల గురించి, వేటి గురించి అయినా సరే, మనిషి ప్రవర్తన వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మొన్న ఒకరు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అంటే మనిషి అసలు ప్రవర్తన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో మనం ఒక్కోసారి కొంతమందిని అంచనా వేయగలుగుతాం, ఇతర మనస్తత్వం ఇది కనుక ఈ విధంగా చేస్తాడు అని అనుకుంటాం, కానీ ఒక్కోసారి తప్పు అవుతూ ఉంటుంది. అది అసలు మనిషి ప్రవర్తన చక్కటి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి నా సమాధానం చెప్పే ముందుగా ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ తీసుకున్నాం. ఆ కాల్ తర్వాత మళ్ళీ ఆ ప్రశ్నకి జవాబు చెప్తాను. ఆ ప్రశ్న, హలో 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 హలో, ఓకే, మళ్ళీ కాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేదు, కట్ అయింది. మళ్ళీ మనం ఈ ప్రశ్నకి ఇంతకుముందు ప్రశ్నకి జవాబు చెప్తాను, తర్వాత మళ్ళీ కాల్ వస్తే తర్వాత చూద్దాం. మనిషి ప్రవర్తనకి ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక సూత్రం. ఆ సూత్రాన్ని ఏమంటారంటే పెయిన్ ఆర్ ప్లెషర్ అంటారు. ఆ ప్లెషర్ ఆర్ పెయిన్ ప్రిన్సిపల్ అంటారు. అంటే మనిషి ప్లెషర్ అంటే ఏంటి, ఒక రకమైన ఆనందం సంతోషం మిళితమైనది అనమాట. అంటే తనకి ఒక రకమైన సంతోషం కావాలి. ఇది హ్యాపీనెస్ అని కాదు, ప్లెషర్ అంటే అన్నీ వస్తాయి, ఇందులో ఆనందం అవన్నీ వస్తాయి. లేదా పెయిన్ అంటే, పెయిన్ అంటే నొప్పనే కాదు బాధ. మనిషికి బాధ కలిగేది ఏదైనా ఉంటే అది కూడా ఈ రెండింటినీ అంచనా వేసుకుంటూ ఉంటాడు. అంటే ప్లెజర్ని సంపాదించడం కోసమైనా సరే లేదా పెయిన్ని అవాయిడ్ చేయడం కోసమైనా సరే మనిషి తన ప్రవర్తనను తను నిర్ణయించుకుంటాడు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న పిల్లవాడిని తీసుకున్నాం, ఒక చిన్న పాప కానీ ఒక బాబు కానీ, జస్ట్ 3 ఇయర్స్. వాళ్ళకి పెద్ద ప్రపంచం గురించి అంత జ్ఞానం ఏమి ఉండదు. వాళ్ళు కూడా ఈ పెయిన్ ప్లెజర్ ప్రిన్సిపల్ని వాడతారు. ఆ మాటకు వస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ పెయిన్ ప్లెజర్ ప్రిన్సిపల్ వాడతారు. ఎలాగో చూద్దాం. ఒక 3 ఇయర్స్ పిల్లవాడు నర్సరీలో జాయిన్ అయ్యాడు స్కూల్లో. అయితే స్కూల్లో స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది పిల్లలు. పొద్దున్నే తయారైపోయి నాకు కొత్త డ్రెస్ వేయి, తర్వాత ఆ డ్రెస్ వేసిన తర్వాత ఒకసారి అద్దంలో చూసుకుంటాడు, మురిసిపోతూ ఉంటాడు. కొత్త బ్యాగ్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ అవన్నీ తీసుకుని ఆ డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత అమ్మకేసిలా ఒక్కసారి గర్వంగా చూసి స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు. తర్వాత అలాగే ఒక ఆటో కానీ ఉంటే లేదా నాన్నగారిని తీసుకెళ్తానంటే వెంటనే ఆ కారో స్కూటరో మోటార్ సైకిల్ ఎక్కుతాడు, లేదంటే ఆటో ఉంటే ఆటో ఎక్కేసి హాయిగా సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈ స్కూల్ గడల్ వెళ్ళడంలో ఈ పాపకో ఈ పిల్లవాడికో ప్లెజర్ అనేది ఉంది, ఒక ఆనందం. ఎందుకు? అక్కడ తన వయసు పిల్లలు, రకరకాల పిల్లలు వస్తారు, వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళతో ఆడుకుంటూ కేరింతలు కొడుతూ అలాగే టీచర్ చెప్పిన రైమ్స్ చెప్తూ టీచర్ ఆటలు ఆడిస్తే ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆ విధంగా గడుపుతాడు. కొంత కొత్త స్నేహాలు, తర్వాత పలకరింపులు ఇవన్నీ ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేస్తారు, తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ప్రెషర్గా ఉంటుంది. మరి కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు, వాళ్ళకి అది పెయిన్. ఎందుకంటే వాళ్ళు కొత్త, వాళ్ళకి అంత కొత్త కొత్తగా ఉంటుంది. ఇది నేచర్ బట్టి ఉంటుంది. అది దానికి దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు కొత్త వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తారు ఏంటి, కొంతమంది ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు, కొంతమంది ఎక్కువ ఎందుకు భయంతో ఉంటారు, అది సబ్జెక్ట్ వేరు. నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. సో ఈ కొంతమంది పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళడానికి అంత ఇష్టం చూపించరు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ హాయ్ కూర్చో అని చెప్పి బెదిరించటమో, లేకపోతే సైలెన్స్ అని చెప్పి అనటమో, గట్టిగా అరిస్తే లేదా ఎవరినైనా కొట్టినా, కొంతమంది పిల్లలు సెన్సిటివ్గా ఉండే పిల్లలు వెంటనే వీళ్ళు కూడా ఏడుస్తారు. అలాంటివి ఉన్నా లేకపోతే టీచర్ స్ట్రిక్ట్గా ఉన్నా లేకపోతే టీచర్ మాట కొంచెం కటువుగా ఉన్నా లేదా వేరే పిల్లలు గిల్లినా గిచ్చినా కొట్టినా వీళ్ళకి ఇది స్కూలు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు వీళ్ళు. సో మొదటి రకం పిల్లలు ప్లెజర్ పొందుతారు స్కూల్కి వెళ్ళడానికి, రెండో రకం పిల్లలు పెయిన్ అనేది ఉంటుంది. మరైతే ఈ ప్రిన్సిపల్ ప్రకారంగా పెయిన్ ఉన్న వాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళడం మానేయాలి కదా? మానరు. ఏడ్చైనా సరే, ఏడ్చి ఏడ్చి ఏడ్చైనా సరే తర్వాత ఆఖరికి మళ్ళీ ఇష్టం లేకపోయినా కూడా స్కూల్కి వెళ్తారు, ఏడుస్తూనే వెళ్తారు. వాళ్ళు అక్కడ ఆ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. వీళ్ళు అక్కడ ఏం చేస్తారంటే, నిజమే స్కూల్కి వెళ్ళడానికి పెయిన్ఫుల్గానే ఉంది, కానీ స్కూల్కి వెళ్ళకపోతే ఇంటి దగ్గర పెయిన్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. స్కూల్కి వెళ్తే పెయిన్ అండ్ ప్లెజర్ రెండు మిక్చర్ ఉంటాయి. స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంటి దగ్గర అమ్మ మాట్లాడదు, నాన్న మాట్లాడు, ఎవరూ మాట్లాడరు, తాతయ్య మాట్లాడు, నాయనమ్మ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు, అందరూ అలిగి కూర్చుంటారు. అమ్మ వెనకాల తిరుగుతుంటే లెట్ నువ్వు నాతో రాకు మాట్లాడుకో, నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, నేను నీతో మాట్లాడను అని చెప్పి అమ్మ అలుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ప్లేట్లో పెట్టి తింటే దీని లేకపోతే మాని నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, నేను నీతో మాట్లాడను అనేటప్పటికి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. భరించలేడు, ఏడుస్తాడు. దీనికంటే స్కూలే బెటర్ అనుకుంటాడు. స్కూల్లో కనీసం కొంత ప్లెజరు కొంత పెయిన్ ఉంటుంది. సో ఇక్కడ ఆ అంచనా వేసుకుంటాడు, ఏది బెటర్ నాకు? ఇంకా ఇంట్లో ఉంటే రోజంతా కూడా అమ్మ అలిగి ఉంటుంది, అమ్మ మాట్లాడదు, అందుకని స్కూలే బెటర్ అనుకుని మొత్తానికి స్కూల్కి వెళ్తారు. తర్వాత అందరితో పరిచయాలు అవటం, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు తెచ్చుకున్న వీళ్ళు వీళ్ళకి పెట్టడం, వీళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి పెట్టడం, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ ఇదంతా ఉంటుంది. దాంతో నెమ్మదిగా స్కూల్ మీద ఒక రకమైన ప్లెజర్ అనేది. తర్వాత ఇంకా చదువుకోవాలి కదా, చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ఆ రైమ్స్ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు అవన్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ అని అందరూ ఎప్రిషియేట్ చేస్తుంటే స్కూల్కి పోవాలి, అక్కడ రైమ్స్ నేర్చుకోవాలి, ఇంటికి వచ్చి స్కూల్లో ఏం జరిగిందో చెప్పాలి, అలాగే ఆ రైమ్స్ చెప్పాలి అనేది నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది. సో ఈ పెయిన్ అండ్ ప్లెషర్ ప్రిన్సిపల్ మీరు ఏ వయసు వాళ్ళకైనా ఏ విషయంలో అయినా సరే అప్లికబుల్, ఇది చాలికైన ఉద్యోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేనికైనా ఇదే ఉంటుంది అంట. సో ఈ ప్రిన్సిపల్ మీద నడుస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు మరొక ప్రశ్న తీసుకుందాం. ఒక ఒక అమ్మాయి రాసింది. జనరల్గా పేర్లు అవి చెప్పడం జరగదు, ఎందుకంటే పేర్లు కొంచెం గోప్యంగా ఉంచాలి, వాళ్ళకి ఇష్టం ఉండదు కనుక పేర్లు చదవట్లేదు. వాళ్ళు వేసిన ప్రశ్న కనుక వాళ్ళకి అర్థమవుతుంది, ఆన్సర్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ అమ్మాయి రాసింది ఏంటో చెప్తాను. నేను బీటెక్ చేశాను, మంచి గ్రేడ్ ఉంది, కాలేజ్ క్యాంపస్ సెలక్షన్లో రాణించగలను, కానీ నాకు గవర్నమెంట్ జాబ్లోకి ప్రవేశించాలని ఉంది. మా ఇంట్లో మాత్రం ఏదైనా ఐటీ జాబ్ చేరి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు అని ఈ అమ్మాయి రాసింది. సో ఈ అమ్మాయికి సమాధానం చెప్పే ముందుగా ఒక చిన్న బ్రేక్, చిన్న విరామం, విరామం తర్వాత నేను ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను. సో మీరు కూడా ఇలాంటి సేమ్ ఇలాంటి దగ్గరగా ఇలాంటి ప్రశ్న లాంటికి దగ్గరగా ఉంటే మీకు కూడా అదే సమాధానంగా ఉంటుంది, లేదంటే ఈ రాసిన ఈ అమ్మాయికి ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వబోతున్నాను. ఓకే, సో ఒక చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ మాట్లాడుతాను.
మిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని,
నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింతాయి సడిచేయకు, నీ చూపుతో నన్ను
నన్ను సిగ్గు తెరవేయకు,
నీ చూపుతో నన్ను ముడివేయకు, నీ పూలు వింతాయి సడిచేయకు,
కన్నుల్లో మిసమిసలు కనిపించని.
మోహాలతో నన్ను మందించకు.
మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసార ఒడిలో నన్ను నిదురించని. నీ నీలి ముంగురులు సవరించని, మిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి స్వాగతం. ఇప్పుడు ఈ విరామం ముందుగా నేను ఒక చిన్న ప్రశ్న మీకు వినిపించాను, ఒక అమ్మాయి రాసిందని చెప్పాను. సో ఈ విరామంలో ఈ ప్రోగ్రాం వినడానికి వచ్చిన వాళ్ళ కోసం మరి ఒకసారి ఆ ప్రశ్నని మీకు వినిపిస్తాను. అమ్మాయి రాసింది ఇలాగా, నేను బీటెక్ చదివాను, మంచి గ్రేడ్ ఉంది, కాలేజ్ క్యాంపస్ సెలక్షన్లో రాణించగలను, కానీ నాకు గవర్నమెంట్ జాబ్లో ప్రవేశించాలని ఉంది. మా ఇంట్లో మాత్రం ఏదైనా ఐటీ జాబ్లో చేరి పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఇది ఆ అమ్మాయి వేసిన ప్రశ్న. రైట్, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అంటే, మనం ఏదో ఒక యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లాగా కాదు కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రకరకాలు ఉన్నాయి. అందులో సివిల్ సర్వీసెస్ ఉంది, గ్రూప్ వన్ ఉంది, గ్రూప్ టూ ఉంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, తర్వాత బ్యాంక్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ ఉంది, ఇంకా రకరకాల ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కనుక, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం రకరకాలు ఉన్నాయి. అయితే వాటిని మనం వెళ్ళగానే వాళ్ళు మనకి ఇచ్చేయరు కదా. సో కాంపిటీషన్లో మనం ముందుకు ప్రిపరేషన్ ఉంటుంది, దానికి చాలా హెవీ కాంపిటీషన్ ఉంది కనుక న్యాచురల్గా అది కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కనుక అది ఏడాది పట్టచ్చు. చాలా మీరు అప్లై చేసినప్పటి నుంచి వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి మీకు జాబ్ ఇచ్చేటప్పటికి కనీసం వన్ ఇయర్ పడుతుంది. ఒకవేళ కానీ మీకున్న మీ ప్రతిభ సరిపోతే వన్ ఇయర్లో జాబ్ వస్తుంది, మీ ప్రతిభ కానీ సరిపోకపోతే ఇంకా చాలా టైం ఎక్కువ పడుతుంది కనుక తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది కదా, తొందరగా పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఇది ఒకటి అనుకుంటారు. రెండవది ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయితే మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీరు త్రూ అవుట్ ఇండియా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను ప్రయత్నం చేసుకోవచ్చు. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్లోనే ఉండాలి. ఒకవేళ మీకు వచ్చే సంబంధం కానీ అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకునే పిల్లవాడు కానీ వేరే స్టేట్లో కానీ వేరే దేశంలో కానీ ఉంటే అప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయాలి అంటే మీకు కష్టంగా ఉంటుంది. ఇంత కష్టపడి సంపాదించుకున్న ఈ గవర్నమెంట్ ఉద్యోగం నేను ఎలా రిజైన్ చేయాలి, నేను చేయను అని అనాల్సి వస్తుంది. సో మీకు కొంచెం ఆపర్చునిటీ అనేది ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి సంబంధాలు వచ్చిన సంబంధాల్లో. ఇవి ఈ ఈ కాంబినేషన్ కుదరదు కనుక చాలా సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. సో అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కనుక పెళ్లి చేసేస్తే తర్వాత భార్య భర్త వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు అనేది. రెండోది, మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఏదో ఒక ఐటీ జాబ్ చూసుకో, నీకు మంచి గ్రేడ్ ఉంది, క్యాంపస్ సెలక్షన్ లో కూడా నీకు వస్తుంది కనుక నువ్వు ఇక్కడ ఐటీ జాబ్ చూసుకో అంటున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే తల్లిదండ్రులు, నువ్వు ఈ అమ్మాయి ఐటీ జాబ్ లో ఉంది కనుక వచ్చే అతను కూడా ఐటీ జాబ్ లో ఉంటే అతను వాళ్ళు ఎక్కడికైనా ఇప్పుడు హైదరాబాద్ లో పనిచేయచ్చు, బెంగళూరులో పనిచేయచ్చు, చెన్నైలో పనిచేయచ్చు, పూణేలో పనిచేయచ్చు, అమెరికాలో చేయొచ్చు, జర్మనీలో చేయొచ్చు, కెనడాలో చేయొచ్చు, ఆస్ట్రేలియాలో చేయొచ్చు, న్యూజిలాండ్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అనేది ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కనుక భార్య భర్త ఇద్దరూ కలిసి ఆలోచించుకుని ఆ ఐటీ ఫీల్డ్ లో రాణించవచ్చు అని, దానికి మంచి డిమాండ్ కూడా ఉంది కనుక ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చేసుకుంటారని ఆ విధంగా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. మరి మీరు ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనేది మీ ఉద్దేశం ఉంది. సో మీరు మీ తల్లిదండ్రులకి నచ్చజెప్పాల్సింది ఏంటంటే, నేను నాకు 2 సంవత్సరాలు టైం ఇస్తే 2 సంవత్సరాల్లో నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మీరు చాలా దీక్షతో చేయాలి. ఎలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఎంత బాగా చదువుతాం అనేది ఒక్కటే కాదు కారణం, మన కాంపిటీటర్స్ కంటే మనం ఒక అడుగు ముందు ఉంటేనే మనకు ఆ ఉద్యోగం వస్తుంది కనుక మన కాంపిటీటర్స్ ఎవరెవరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో, ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, ఒకటోసారి రాస్తున్నారా, రెండోసారి రాస్తున్నారా, మూడోసారి రాస్తున్నారా కూడా మనకి ఆ సమాచారం మన దగ్గర ఉండదు కనుక ఖచ్చితంగా చాలా కష్టపడి ప్రిపేర్ అవ్వాలి. ఇంకొకటి, మీరు అనుకున్న ప్రకారంగా మీ ప్రణాళిక ప్రకారంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత మీకు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒక భర్త వచ్చి మీరు ఇక్కడే ఉంటే అంతకన్నా సంతోషమైనది ఏది ఉండదు. మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ చాలా సంతోషమైన విషయం అది. కనుక మీరు చెప్పేది రైటే, మీ తల్లిదండ్రులు ఆలోచించేది కూడా రైటే. కనుక వాళ్ళు ఆలోచించేది ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఒకవేళ ఎంత ప్రయత్నించినా రాకపోతే మనం అటు ఐటీ ఫీల్డ్కి కాకుండా ఇటు గవర్నమెంట్ ఉద్యోగానికి కాకుండా పోతాం అనేది తల్లిదండ్రుల్లో బాధ ఉంటుంది. కానీ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చిన నా అనుభవంతో చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్ గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు అదొక్క దాంతో ఆపరు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే రకరకాల ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా ఇంజనీర్స్గా ఉన్నవాళ్ళు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఐఈఎస్ అని ఉంది, అది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఇవన్నీ కాదు అనుకుంటే వాళ్ళు అక్కడ ఏజ్ కానీ బార్ అయిపోయినా లేదా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మించిపోయినా మళ్ళీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో చాలా పెద్ద వయసు వరకు కూడా అంటే 40 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది, 42 కూడా ఉంది కొన్ని చోట్ల. అందుకని మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనో డిఎస్ అలాంటివేవో ప్రయత్నం చేసుకుని దాంట్లోకి వస్తున్నారు. కాకపోతే ఈ లోపుగా మీ తల్లిదండ్రులకి ఓపిక ఉండాలి, మీ తల్లిదండ్రులకి ఓపిక ఉండాలి. ఈ అమ్మాయి ఏంటి ఇలా ప్రయత్నం చేస్తూనే పోతుంది, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం, ఎప్పుడు పెళ్లి చేస్తాం, మంచి మంచి సంబంధాలన్నీ పోతున్నాయి, ఈ అమ్మాయి ఏమో ఎప్పుడే 24 ఏళ్ళు వచ్చేసాయి, 25 ఏళ్ళు వచ్చేసాయని బెంగ పెట్టుకుంటూ ఉంటారు కనుక తల్లిదండ్రులు వాళ్ళ వైపు కూడా మీరు ఆలోచించాలి. మీరు చెప్పేది రైటే, వాళ్ళు చెప్పేది రైటే. కనుక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు 2 సంవత్సరాలు వాళ్ళని ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగి ఈ 2 సంవత్సరాల్లోనూ మీరు ఖచ్చితంగా సాధించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు అనుకున్నది మీరు ఆ ప్యాషన్తో కానీ మీరు చేస్తే ఖచ్చితంగా సాధించగలుగుతారు. సాధించిన వాళ్ళంతా కూడా మామూలు మనుషులే, అయితే ఒక పట్టుదలతోటి సాధన చేసి సాధించారు కనుక ఆ విధంగా చేయండి. ఓకేనమ్మా?
రైట్.
ఇప్పుడు మరొక ఆ ప్రశ్నని చూసే ముందుగా ఒక చిన్న విరామం, ఆ విరామం తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న దానికి జవాబు చూద్దాం. అయితే ఒక చిన్న విన్నపం, ఇది వింటున్న వాళ్ళు కాల్ చేయాలనుకుంటే, ఫోన్ చేసి ఏమైనా అడగాలి అనుకుంటే, మీకు ఇండియాలో ఉంటే ఈ నెంబర్ నోట్ చేసుకుని ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీ ప్రశ్నను అడగండి. నెంబరు 9885555672 9885555672. మీరు విదేశాల్లో ఉంటే ఈ నెంబరు నోట్ చేసుకుని ఫోన్ చేయండి, 484-364-3471 484-364-3471. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ మాట్లాడు. సెలవు.
కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా తవటలయ్యారు, ఒట్టి తవటలయ్యారు. పడక మీద తుమ్మ ముళ్ళు పరచెనొక్కడు, అయ్యో ఇంటి దీప మార్పివేయ నిల్చెనొక్కడు. తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు, తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు. పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు, భ్రమసెనొక్కడు. కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు కోసి పెంపు చేసెను. కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు కోసి పెంపు చేసెను. అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. కూరిమి గలవారంతా కొడుకులేనురా, కూరిమి గలవారంతా కొడుకులేనురా. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా.
అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము నిన్నా, రాణి మనసు నిన్నా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.
మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా శ్రోతలకు మరోసారి స్వాగతం. మనం మనోబలం గురించి మాట్లాడుకున్నాం. మనోబలమే మహాబలం అనే ఈ ఆడియో శీర్షికలో శ్రోతలు వేసే ప్రశ్నలు, వాటి జవాబుల గురించి, అలాగే మనం మనసు గురించి అనేక రకాల విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఒక ఆయన ఫోన్ చేసి అడిగారు, నా వయసు 42 సంవత్సరాలు, నాకు ఇంకా 18 సంవత్సరాల సర్వీస్ ఉంది, బ్యాంకులో పనిచేస్తున్నాను, కానీ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో అలాగే టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో నేను ఎందుకో సరిగ్గా చేయలేకపోతున్నాను, చాలా ఒత్తిడికి నేను బానిస అవుతున్నాను, అంటే ఒత్తిడికి గురవుతున్నాను, నేను చేయలేకపోతున్నాను, కానీ ఉద్యోగం మానేసే పరిస్థితి అయితే కాదు నాది. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే రోజులు గడవు, పైగా నేను 42 ఏళ్ళే కనుక ఇంకా నా పిల్లలు కూడా చిన్నపిల్లలే కనుక నేను ఏం చేయాలో తెలియటం లేదు. ఒక్కోసారి చాలా విచారంగా అనిపిస్తుంది. అలా కూర్చుని ఆలోచిస్తుంటే నాకు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, ఇలా కూర్చుని ఆలోచిస్తే ఏమొస్తుంది నీకు, అనవసరంగా విచారం పెరుగుతూ ఉంటుంది అంటున్నారు, ఇది డిప్రెషన్కి దారి తీస్తుందని కూడా చెప్తున్నారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని చెప్పి వారు అడగడం జరిగింది. ఇప్పుడు వారికి సమాధానంగా ఇప్పుడు నేను ఇచ్చే సమాచారం, ఇప్పుడు పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే పోటీతత్వం పెరగాలి, స్కిల్స్ నాలెడ్జ్ పెంచుకొని తీరాలి, దానికి తగ్గట్టుగా మన యాటిట్యూడ్ని కూడా మార్చుకుంటుండాలి. మనకు మన ఆలోచన సరళిని మార్చుకోవాలంటే నేను అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది కనుక నేను ఏమీ చేయలేను అని అంటే మన రోజులు ఎలా గడుస్తాయి, మరి జీతం ఎలా వస్తుంది, ఉద్యోగం ఎలా చేస్తాం. అందుకని ఫస్ట్ ఆ నెగిటివ్ థింకింగ్ మానేసేయాలంటే ఇంకొక దారి లేదు, అంటే ఏదైనా దారుందా అన్నట్టుగా ఆలోచించినట్టు అవుతుంది, వేరే దారే లేదు కనుక ఇప్పుడు నేను చేసి తీరాల్సిందే. దీనికి నేనేం చేయాలి, కంప్యూటరైజేషన్ అంటున్నారు, మెకనైజేషన్ అంటున్నారు, లేకపోతే టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారు. మీరు టెక్నాలజీ పెరిగిపోతే టెక్నాలజీ నేర్చుకోండి, టెక్నాలజీ పెంచింది ఎవరు, మనిషే కదా. సో ఈ టెక్నాలజీని కనిపెట్టిన వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ మనకు అవసరం లేదు, కానీ ఆ టెక్నాలజీలో కొంత భాగాన్ని ఉద్యోగం చేయడాని కోసం వాడవలసినది తప్పకుండా నేర్చుకోవచ్చు. అంతేకాదు మీరు పనిచేసే బ్యాంకులో మీ పై అధికారులు మీకంటే ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు, రేపు మాపు రిటైర్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు కదా, అందులో 58 ఏళ్ళు 59 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 60 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారు కదా. సపోజ్ మీ బ్యాంకుకి చైర్మన్ లేదా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరో ఉన్నారనుకుందాం, ఆయన చిన్న పిల్లవాడైతే కాదు కదా, నిన్న మొన్న బీటెక్ చేసి వచ్చినవాడు కాదు కదా, ఆయన కూడా కనీసం 55 సంవత్సరాల వయసు పైన ఉంటాడు కదా, ఆయన నేర్చుకుని ఈరోజు మనం ఏం చేయాలనేది చేస్తున్నాడు కనుక నేనెందుకు చేయలేను అని ఆలోచించాలి. అంతే తప్ప నేను చేయలేకపోతున్నాను, టెక్నాలజీ పెరిగిపోయింది, ఒత్తిడి పెరిగిపోయింది కనుక నేను ఏం చేయలేకపోతున్నాను అని కూర్చొని ఆలోచిస్తూ విచారిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడం సమాధానం కానే కాదు, దీని విరుగుడు వైపు వెళ్ళాలి. అంతే, అందుకే సైకాలజిస్టులు ఏం చెప్తూ ఉంటారంటే మనిషి సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, పరిష్కారం గురించి తక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. సమస్యలు లేనిది ఎవరికి, అందరికీ సమస్యలు ఉంటాయి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటని చూడాలి. మీరు చెప్పిన సమస్యకి పరిష్కారం మీ నాలెడ్జ్ పెంచుకోవాలి, తర్వాత మీ టెక్నాలజీ అన్నారు, టెక్నాలజీ ఏదో నేర్చుకోవాలి, నేర్చుకొని మీరు రోజు రోజుకి మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒక సానుకూల దృక్పథంతో ఉంటే మీరు చేయగలుగుతారు, లేదంటే విచారం పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనకి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మరొక విషయం, మీరు ఒత్తిడి కూడా ఫీల్ అవుతున్నానని చెప్పారు. ఒత్తిడి ఫీల్ అయితే మీరు కానీ ఊరికే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు లోపల మీరు అలాగ ఆలోచించటం వల్ల ఏం జరుగుతుందో అనే ఒక భయంతో ఉన్నప్పుడు మీలో ఆందోళన కలగడం అనేది చాలా సహజమైన విషయం. ఆందోళన కలిగినప్పుడు న్యాచురల్గానే మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. మనకి మా బాడీలో అన్ని అవసరమైన కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అన్నీ కూడా మన హార్మోన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవే. కానీ అవి ఎక్కువ మోతాదులో కానీ రిలీజ్ అయితే అప్పుడు మనకు అవి కొంచెం నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అయితే మరి అవి కానీ మీరు విచారంగా ఆలోచిస్తూ ఉంటే అవి కానీ ఆ హార్మోన్స్ కానీ ఎక్కువ రిలీజ్ అయితే అప్పుడు మీలో ఒక రకమైన ఆందోళన, యాంగ్జైటీ పెరగడం, అంటే స్ట్రెస్ తర్వాత యాంగ్జైటీ పెరిగిన తర్వాత అది ఎక్కువ కాలం కానీ అలా యాంగ్జైటీ ఉంటే మళ్ళీ ఈ సమస్యలు అన్నీ వస్తాయి. తర్వాత డిప్రెషన్ ఇదంతా స్టేజ్ మీద. ఇప్పుడు దీన్ని స్టేజెస్ చెప్పాలంటే ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ తర్వాత ఏమొస్తుందంటే ఒక రకమైన డిమోటివేషన్ అంటే ఏంటి, ఒక రకంగా ఒక ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటుంది. ఆ నిరుత్సాహం కానీ ఎక్కువ అవుతూ ఉంటే భయం, అనుమానం అనేవి పెరుగుతాయి. భయాన్ని అనుమానాన్ని మనం అలాగ పెట్టి అదే ఆలోచిస్తూ ఉంటే ఆ తర్వాత వచ్చేది ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ అంటే ఒక రకమైన సెల్ఫ్ పిటీ అంటే ఏంటి, తన మీద తను జాలి పడటం, వేరే వాళ్ళ సానుభూతి గురించి ఎదురు చూడటం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. దాని నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే ఆటోబయోగ్రఫికల్ నేచర్ అంటారు. అంటే ఇంకా వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ బ్యాంకు ఉద్యోగి విషయంలో అంతే. ఇప్పుడు నాకు కష్టంగా ఉంది, నాకు టెక్నాలజీ రాదు, నాకు ఒత్తిడి ఎక్కువగా ఉంది, మరి నేనేం చేయను, అంటే ఆటోబయోగ్రఫికల్ నేచర్. అంటే మరి ఆయన భార్య, మరి పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఇంకా 18 ఏళ్ల సర్వీస్ ఉంది ఆయనకి, అందుకని ఆటోబయోగ్రఫికల్ నేచర్ కడతాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్, అంటే జీవితంలో ఒక రకమైన అసంతృప్తి. ఆ అసంతృప్తి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అంటాం. ఫ్రస్ట్రేషన్ అంటే ఒక నిరాశ, నిస్పృహలు. అది చేరిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి డిప్రెషన్. ఈ డిప్రెషన్ కూడా దాటిన తర్వాత అసలు జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట. సో ఇవన్నీ ఇలాగ స్టేజ్ బై స్టేజ్ వెళ్తాయి. మీరు ముందుగానే గమనించారు కనుక ఆ ముందు స్టేజ్లు వెళ్లకుండా దీన్ని కేవలం మీరు ఆలోచన సరళిని మార్చుకోండి, అంతేకాకుండా ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఏమైనా నేర్చుకోండి. రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ నేర్చుకుంటే రోజు కానీ మామూలుగా మూడు సార్లు చేస్తే సరిపోతుంది. కానీ మీకు ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడో ఎక్సర్సైజ్ చేసినా 3 నుంచి 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. దీనికి ఏమీ గంటలు ఏమీ పట్టదు. కేవలం ఒక 5 నిమిషాలు మీరు మానసికమైన ఆ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేస్తే రోజు మార్నింగ్ ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, రాత్రి ఒక 5 నిమిషాలు, మొత్తం 15 నిమిషాలు అంతే. ఈ 15 నిమిషాలు అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక రోజులో జస్ట్ 1% మాత్రమే. 1%, ఎందుకంటే 24 గంటలకి ఇంటూ దాన్ని 60 నిమిషాలతో మల్టిప్లై చేస్తే మనకి అది 1440 వస్తుంది, 1440. దాంట్లో 1% అంటే 14 మినిట్స్. సో నేను 15 మినిట్స్ చెప్పాను. సో ఈ 1% టైంను మనం కేటాయించి రోజుకు 3 సార్లు కానీ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే రోజు 3 సార్లు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయండి. ఈ టైంని ఏదో జాగ్రత్తగా దాచిపెడదాం అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏముండదు. మీరు 10 నిమిషాలు చేస్తే ఇంకా మంచిది, 10 నిమిషాలు చేస్తే 2% అది. సో పొద్దున్న మార్నింగ్ ఒక 10 మినిట్స్, సాయంత్రం 10 మినిట్స్, రాత్రి 10 మినిట్స్ చేయండి. అలాగే మీ ఆలోచన సరళి మార్చుకోండి. మూడవది మీ స్కిల్స్ నాలెడ్జ్ బాగా డెవలప్ చేసుకోండి. అంటే ఈరోజు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, నేను నాలెడ్జ్ అంటే మీరు బ్యాంకు ఉద్యోగం చేస్తున్నారంటే బ్యాంకులో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఏం చేయాలి, అదంతా కూడా అవేర్నెస్ చాలా బాగుండాలండి. లేదంటే నాకు అది రాదు ఇది రాదు అంటే కాదు. స్కిల్స్ అన్న, స్కిల్స్ అంటే టెక్నాలజీ. టెక్నాలజీ అంతా నేర్చుకుంటే మీరు అన్ని చేయగలుగుతారు. యాటిట్యూడ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే ఆలోచించే తీరు, ఆలోచన సరళి, పాజిటివ్గా ఉండాలి. ఈ 4 విషయాలని మీరు దృష్టి పెట్టుకోండి. ఒకటి మానసిక ఒత్తిడి తగ్గించడం అనేది రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, ఆలోచించే తీరు మార్చుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఒకటి డెవలప్ చేసుకుంటే మీకు ఒత్తిడి ఉండదు, మీ ఉద్యోగాన్ని మీరు ప్రేమిస్తారు, ఇంకా 18 ఏళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు, మంచి మంచి ప్రమోషన్స్ కూడా సంపాదించుకుని మీరు గర్వంగా ఫీల్ అయ్యేలాగా, మీ కుటుంబ సభ్యులు కూడా గర్వంగా ఫీల్ అయ్యేలా మీరు చేసుకోగలుగుతారు. జస్ట్ కొంచెం ఈ చేంజెస్ చేయండి, 4 చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఆల్ ద బెస్ట్. ఓకే, సో ఒక విరామం, విరామం తర్వాత మళ్ళీ మాట.
దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో, దైవత లోక సుతాంబుధి మకర లోక శుభంకర నమో నమో. దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో, దైవత లోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవనా శంకర శంకరపుర హర నమో నమో, పాలిత కింకర భవనా శంకర శంకరపుర హర నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో, హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో, దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దురిత విమోచన చర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో, కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో. దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో, దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. నమో 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 నమో. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారి నమో నమో, నారద హృదయ విహారి నమో నమో, నారాయణ నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్ ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు మొబైల్ అప్లికేషన్స్ గురించి గేమింగ్ ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్
Hi everyone, I'm Muhammad Irfan and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media. శ్రోతలకి మరోసారి స్వాగతం. మనోబలమే మహాబలం అనే కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. ఇందులో మనసుకి సంబంధించిన, మనిషి ప్రవర్తనకి సంబంధించిన, అలాగే మానసిక సమస్యలకి సంబంధించిన విషయాల గురించి నేను సత్యనగేష్ నేను బీవీ సత్యనగేష్ మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు నాకు ఇంతకుముందు వచ్చిన ఒక ఫోన్ కాల్లో నేను ఆన్సర్ చేసింది ఏంటో చెప్తాను. ఒక మదర్ ఒక పిల్లవాడి మదర్ అంటే ఒక 10 ఇయర్స్ పిల్లవాడి మదరు ఫోన్ చేసి ఒక విషయాన్ని అడిగారు. ఏంటంటే మా అబ్బాయికి 10 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఇతను ఆటలు బాగా ఆడతాడు, వీడియో గేమ్స్ బాగా ఆడతాడు, అన్నీ బాగానే చేస్తాడు, కానీ చదువు మీద అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండలేదు. ఈ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏమైనా ఇట్కాలు ఉన్నాయా, ఈ కాన్సన్ట్రేషన్ పెరగడం గురించి ఏమైనా సలహా ఇస్తారా అని చెప్పి వారు అడగడం జరిగింది. ఇప్పుడు సమాధానం ఈ కార్యక్రమం ద్వారా వినమని చెప్పాను నేను. సో ఇప్పుడు ఆ సమస్యకి సమాధానం చెప్తున్నాను. అలాంటి మీరు ఈ కార్యక్రమం వినే శ్రోతల్లో కూడా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే అడగచ్చు. మీరు ఇప్పుడు మీ సమాధానం ఏంటో చూద్దాం. బేసిక్గా ఎవరైనా కాన్సన్ట్రేషన్ లేదు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు అని అడగాలి. అంటే ఇప్పుడు వీడియో గేమ్ ఆడినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంది, ఆటలు ఆడినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, టీవీ చూసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మరి సినిమా థియేటర్కి వెళ్తే సినిమా చూడటానికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మరి చదువు దగ్గరే కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండలేదు అని చెప్పి ప్రశ్నించుకుంటే ఇది కాన్సన్ట్రేషన్ సమస్య కానే కాదు. ఇది కాన్సన్ట్రేషన్ సమస్య కాదు. మరి ఏంటి సమస్య అంటే చదువు మీద ఆసక్తి లేకపోవడం. ఆసక్తి ఏకాగ్రత ఒకటి కాదు, ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ ఒకటి కాదు. మనం జనరల్గా రెండింటిని మిక్స్ చేసేస్తూ ఉంటారు చాలామంది. ఎలాగంటే ఇంట్రెస్ట్ని కాన్సన్ట్రేషన్ మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఆసక్తి ఉండాలి ముందు. ఆసక్తి అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు దాని మీద నేను ఏకాగ్రత పెడతాను. అంటే నాకు ఒక ఫలానా చదువుకోవాలను, ఓ సినిమా చూడాలను, లేదన్నా ఒకరితో ఒక వ్యక్తితో మాట్లాడాలను, లేదన్నా ఒక పని చేయాలను నాకు ఆసక్తి ఉంటే తర్వాత నేను దాని మీద ఏకాగ్రత పెడతాను. సో ఈ పిల్లవాడి విషయంలో ఆ పిల్లవాడు మదర్ చెప్పింది ఏంటంటే మా వాడు అన్నింటిలోనూ ఏకాగ్రత చూపిస్తాడు, చదువులో ఏకాగ్రత చూపించట్లేదు అంటున్నారు. కనుక ఆ స్టేట్మెంటే తప్పది, ఆ అందులో అతనికి చదువు మీద ఆసక్తి లేదు. చదువు మీద ఆసక్తి ఎందుకు లేదు అని చెప్పి మనం కొంచెం ముందుకెళ్దాం. మరి వీడియో గేమ్ అంటే ప్లెజర్ ఇస్తుంది, సరే టైం పాస్, టీవీ చూస్తే ప్లెజర్, ఇవన్నిటి వెనకాల ప్లెజర్ ఉంది. కానీ చదువు అనేది అతను పెయిన్ గా చూస్తున్నాడు. సో అతనికి అందులో కూడా ప్లెజర్ రావాలి అంటే ఏం చేయాలి? మనిషికి ఒక ఆసక్తి కలగాలి అంటే ఒక లక్ష్యాన్ని పెట్టాలి, లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉంటే ఆసక్తి వస్తుంది. అందుకే అంటారు గోల్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఈ మూడు ఉంటే రిపిటేషన్ ఉంటుంది. ఈ నాలుగు ఉంటే మనం మర్చిపోయే ఛాన్సే లేదు. ఫస్ట్ నుంచి చెప్తా, గోల్ ఉండాలి అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను చదువుకోవాలి, నాకు ఇన్ని మార్కులు రావాలి, క్లాస్లో నాకు ఈ ర్యాంక్ రావాలి అనేది ఒక గోల్ ఉంటే, లేదు ఆ గోల్ కోసం అతనికి న్యాచురల్గా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఒక గోల్ ఉంది, ఆ గోల్ సాధించాలి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత అతనికి దాని మీద ఆసక్తి పడుతుంది. ఆసక్తి ఎప్పుడైతే ఉందో లక్ష్యంతో పాటు ఆసక్తి తోడైతే అప్పుడు ఏకాగ్రత తోడవుతుంది. ఈ ఏకాగ్రత కూడా తోడైన తర్వాత రిపీట్ చేస్తే అప్పుడు మనకి మర్చిపోకుండా సమాచారం ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను పిల్లవాడికి కొంచెం గోల్ ఏదైనా సెట్ చేయడం అతనికి. అయితే చాలా మంది అడుగుతారు గోల్ అంటే ఏముంటుందండి, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం కదా పిల్లలకి పెద్ద గోల్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఐఏఎస్ అని చెప్పాలా, ఇంజనీర్ అని చెప్పాలా, డాక్టర్ అని చెప్పాలా, సైంటిస్ట్ అని చెప్పాలా, సైకాలజిస్ట్ ఇవన్నీ అంటారు. కాదు, గోల్ అంటే ఒక గుర్తు పెట్టుకోండి, కేవలం ఏదో ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి అదొక్కటే లక్ష్యం అనుకుంటే చాలా పొరపాటు. అది ప్రొఫెషనల్ గోల్. లైఫ్ గోల్స్ కొన్ని ఉంటాయి, నేను లైఫ్లో ఇలా సెటిల్ అవ్వాలి, నేను నాకు 60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి నేను ఇలా ఉండాలి, 70 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఇలా ఉండాలి, నాకు ఇలాంటి వసతులు ఉండాలి, నాకు ఇలాంటి ఇల్లు ఉండాలి, నేను ఇలాంటి కార్లో తిరగాలి, ఇవన్నీ లైఫ్ గోల్స్. కెరియర్ గోల్స్ వేరు, స్టడీ గోల్స్ ఇవి. ఇవేంటంటే మన ముందున్న లక్ష్యాన్ని ఛేదిస్తే కానీ సాధిస్తే కానీ మన ముందు జీవితకాలంలో సాధించాల్సినవి సాధించలేం. చిన్న ఉదాహరణ చూద్దాం, ఎల్కేజీ పాస్ అయిన తర్వాత యూకేజీ, యూకేజీ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్, అలాగే తర్వాత 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మన ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి అయితే చదవం కదా, సో ఫస్ట్ ఎల్కేజీ అయితే చదవాలి. అలాగే మనం ముందు తను ఏం చదువుతున్నాడు, ఈ చదువుతున్న ఈ 5th క్లాస్లో ఇతని గోల్ ఏంటి, అతనికి వస్తున్న మార్కులు ఏంటి, ఇంతకంటే మంచి మార్కులు రావడానికి అతనికి గోల్ సెట్ చేయాలి. గోల్ సెట్ చేసిన తర్వాత దాని మీద అతనికి ఇంట్రెస్ట్ వచ్చేలా ఉండాలంటే అతనికి కూడా ఒక గోల్ ఏదో పెట్టాలి. అంటే ఏంటి, నువ్వు ఇది ఇలా పాస్ అవుతే నేను అందరూ అప్రిషియేట్ చేస్తారు, నీకు ఇలా ఉంటుంది, లేదంటే నీకు ఇదేదో కొని పెడతాను. సో ఈ విషయంలో మాత్రం ఒక చిన్న వివరణ ఇవ్వాలి నేను. చాలా మంది అంటారు పిల్లలకి అవి ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పకూడదు కదండి అంటారు. లంచాలు ఇమ్మని ఎవరు చెప్పట్లేదు, ఇది లంచం అనకూడదు. దాన్ని ఉదాహరణకి మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం, ఉద్యోగం చేస్తే నెలాఖరికి మీరు జీతం అయితే తీసుకుంటున్నారు కదా, ఆ జీతం తీసుకోవడం అనేది లంచం కాదు కదా. అది మీరు కష్టపడిన నెల రోజులు మీరు కష్టపడి పని చేసినందుకు గాను వాళ్ళు శాలరీ అండ్ అలవెన్సెస్ అనే పేరు మీద, జీతం అనే పేరు మీద మీకు కొంత మొత్తాన్ని ఇస్తున్నారు, అది లంచం కాదు అది. సో మీ అలాగే పిల్లలు ఏదైనా సాధించినప్పుడు వాళ్ళకి ఒక మంచి వాడికి ఇష్టమైన స్వీట్ చేసి పెట్టడం, లేదంటే సరదాగా నీకు కథ చెప్తాను, ఆ మంచి కథ ఒకటి వినిపిస్తాను, ఆ వయసుకు తగ్గట్టుగా ఉంటాయి వాళ్ళు, పిల్లలు వయసును బట్టి మనం వాళ్ళకి చేయాల్సిన ఉంటాయి, లేదంటే ఈసారి సినిమాకి తీసుకెళ్తాం ఎట్లాంటివో వయసును బట్టి వాళ్ళ అవసరాలను బట్టి శృతి మించకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వాలి. కానీ అవి లంచాలని లేకపోతే ఇచ్చేస్తే అచ్చేస్తా ఇచ్చేస్తా అచ్చేస్తానని బేరం పెట్టమని కాదు నా ఉద్దేశం. అందుకని గోల్ సెట్ చేసినప్పుడు నాన్న ఇప్పుడు నీకు నీకులాగా 70% వస్తుంది, చాలా సంతోషం, 70% ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సంటేజ్ అని. చాలా మంది ఎక్కువ మంది మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు కనుక చిన్న ప్రయత్నం చేసి ఈసారి 75% తెచ్చుకోవడానికి ట్రై చేయి చెప్పండి. 70 తెచ్చుకున్న వాడికి ఎప్పుడు 95% 98% తెచ్చుకోమని చెప్పకండి. ఎవరితోటి కంపేర్ చేయకండి. ఎవరితోటి ఎవరు కంపేర్ చేయకూడదు. మీ సొంత పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరితో ఒకరు మీరు కానీ పోలిస్తే వాళ్ళిద్దరు పెద్ద శత్రువులు అవుతారు ఒకరికొకరు పెద్ద అయ్యాక. అలాగే మీ తమ్ముడు కొడుకు, లేకపోతే మీ అక్కయ్య కొడుకు, మీ అన్నయ్య కొడుకు పిల్లలతోటో మీరు వాళ్ళని కంపేర్ చేసి ఎవరిది వాళ్ళే, వాళ్ళు మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పలేని పరిస్థితులు కూడా వస్తాయి. నీకెందుకు రాలేదని అడిగితే మనం చెప్పలేం కూడా సమాధానం. అందుకని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టండి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ లక్ష్యాలు చేరితే తప్పకుండా అందరూ అప్రిషియేట్ చేస్తారని అలా చెప్పండి. అలా చేస్తే సరిపోతుంది. కనుక ఏకాగ్రత లేదు అనుకోకండి. ఏకాగ్రత లేదని ఎప్పుడు అనుకోవాలంటే, నిజంగా ఏకాగ్రత లేని వాళ్ళు పుస్తకమే కాదు, టీవీ కూడా చూడలేరు, మరి వీడియో గేమ్ ఆడలేరు, అటు ఇటు నడుస్తూ ఉంటారు. అది మీరు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్లో చూస్తామండి. హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ వాళ్ళు అసలు చాలా అసలు ఒక చోట కూర్చోలేరు. అదిగని ADHD అంటారు, అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. కానీ అన్ని చూస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు, వీడియో గేమ్ ఆడుతున్నాడు అంటే మాత్రం పొరపాటున అలా తప్పు అర్థం చేసుకోకండి. అతనికి ఓకే, సో అక్కడితో అది ఆపేద్దాం. నెక్స్ట్ వచ్చి మన ఒకరు ఎవరో ఫోన్ చేసి, మీరు మైండ్ మీడియాకి ఆన్సర్ చేస్తున్నారు కదా, మాకు ఆ నెంబరు అది కనెక్ట్ కావటం లేదు, ఆ ప్రశ్న ఇప్పుడు అడుగుతాం, ఇప్పుడు చెప్తారా అంటే, లేదు మీరు మైండ్ మీడియాకి ట్రై చేయండి అని చెప్పాను. వాళ్ళు ఈసారి కూడా చేస్తారనుకున్నా కానీ చేయలేదు. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, హిప్నాటిజం గురించి చెప్తారా అని అడిగారు. ఆ హిప్నాటిజం గురించి కొంత సమాచారం ఇచ్చి వారికి సమాధానంగాను, ఈ కార్యక్రమాన్ని వినేవారికి కూడా సమాధానంగా ఆ సబ్జెక్ట్ గురించి చెప్తాను. హిప్నాటిజం అంటే అది ఒక సైన్స్. అది ఇదేదో భూత వైద్యం కాదు, లేదా ఏదో ఒక ఏదో జనాల్ని పబ్బిపెట్టేది కాదు. ఇది చాలా శాస్త్రీయతతో ఉన్న ఒక సబ్జెక్ట్, ఇది సైంటిఫిక్ సబ్జెక్ట్. దీన్నంటే ఇష్టం లేని వాళ్ళు చులకనగా మాట్లాడచ్చు. మరి చులకనగా మాట్లాడాలంటే దానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు జ్యోతిష్యం లేదంటాడు వాడు, ఎవడో దేవుడు లేడంటాడు, లేదంటే అసలు ఏది లేదంటాడు ఆయన. కొంతమంది ఉంటారు. అలాగే హిప్నాటిజం కూడా ఏం లేదండి, అదంతా ఏదో చెప్తారు అనేది అంటారు, తప్పది. హిప్నాటిజం అనేది ఒక సైన్స్. అది ఈ సైన్స్ని చాలా బాగా వాడుకున్నారు గత తరం వాళ్ళు, అంతకు ముందు తరం వాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంత దీన్ని వాడుకోవట్లో లేదు అనే ఒక మాట అయితే వచ్చింది, వాడటం లేదు అని. కారణం ఏంటంటే చాలా ఆల్టర్నేటివ్ థెరపీస్ వచ్చేసాయి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని వచ్చింది, ఏ సైకోథెరపీ అంటారు, NLP అంటారు, ఇంకోటి అంటారు ఎమోటివ్ థెరపీ అని రకరకాల పేర్లతోటి వచ్చాయి. కనుక దీని కొంత ఆదరణ తగ్గిందని ప్రజలు అనుకుంటున్నారే కానీ, ఎప్పటి నుంచో ఈ హిప్నాటిజం రంగంలో ఉన్న నాలాంటి వాడికి దీని ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది ఎంత బాగా పనిచేస్తుందో నాకు తెలుసు. కొంతమంది కేవలం దీంట్లో ఏమి లేదంటే మనం నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి సబ్జెక్ట్. ఇది అంటే ఒక మనిషికి మనం కాన్షియస్ స్టేట్లో నువ్వు ఇలా చేయి అలా చేయి అంటే అతను వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. కానీ అతన్ని హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి సజెషన్స్ ఇస్తే, అంటే అప్పుడు ఏంటంటే కాన్షియస్నెస్ని కొంతవరకు ఆబ్సెట్ చేసి సెమీ కాన్షియస్ స్టేట్లోకి తీసుకెళ్ళి ఆ సజెషన్ ఇస్తే, డెఫినెట్గా ఆ సజెషన్ అతను యాక్సెప్ట్ చేస్తాడు. తద్వారా ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రెషన్స్ మారుతాయి. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. ఇది పెద్ద సైన్స్. సారీ మళ్ళీ తీరిగ్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సమయం ఉంటే అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. సో హిప్నాటిజం మీద మంచి అభిప్రాయాన్ని ఇవ్వండి. అలాగే మళ్ళీ మళ్ళీ ప్రతి బుధవారం ఈ కార్యక్రమం ఉంటుంది కనుక, మనసు, మనిషి ప్రవర్తన మీద అనేక రకాల సబ్జెక్టులతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మైండ్ మీడియా శ్రోతలకు దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం సెప్టెంబర్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.